ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಳಾರ, ಪೆದ್ದಲಾರ, ಮುಂದುಗಾ ಅಂದರಿಗೀ ದಾಸೋಹಂ ಸಮರ್ಪಿಸ್ತೂ, ಉಪನಿಷತ್ ಸಿದ್ಧಾಂತ ಆಚಾರ್ಯಪೀಠ ವ್ಯವಸ್ಥಾಪಕುಲು ಶ್ರೀಮತ್ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯುಡು ಶ್ರೀ 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 ತ್ರಿದಂಡಿ ಶ್ರೀ ರಂಗರಾಮಾನುಜ ಜಿಯರ್ ಸ್ವಾಮಿವಾರು ಮನ ಎಂದು ಅನುಗ್ರಹಂತೋ ಭಗವದ್ಗೀತಲೋನಿ ಅನೇಕ ముఖ్య అంశాలని సరళంగా ప్రశ్నోత్తరాల రూపకంగా అందజేస్తూ ఉన్నారు. ఎన్ని తెలుసుకున్నా ఇంకా ఎంతో ఆధ్యాత్మిక సంపద మేళవించి ఇంకా కొన్ని కోట్ల తరాల వరకు సునిక్షిప్తంగా అద్భుతమైనటువంటి భగవత్ సంబంధాన్ని ఆత్మసంబంధాన్ని కలిపే జ్ఞానం ఉన్న భగవద్గీత స్వామివారు మనకి అందజేస్తూ ఉన్నారు. దానిలో ప్రత్యేకించి కర్మయోగం సాగుతూ ఉంది. 125 భాగాలు, 125వ భాగం ఈవేళ ప్రారంభం, 124 భాగాలు పూర్తయ్యాయి. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 5వ అధ్యాయం సాగుతూ ఉంది. ప్రత్యేకం కర్మ యోగం ఎలా సాగాలో అనే విషయాన్ని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన విధానాన్ని స్వామివారు అందజేస్తూ ఉన్నారు. ఈవేళ 69వ భాగం కృష్ణార్జున సంవాదంలో 3వ గ్రంథంలోనిది. అంటే 2272వ ప్రశ్నతో ప్రారంభమవుతోంది. అడిగేన్ రామానుజాసన్, వచ్చావా రా నాయన కూర్చో. అడియన్, చెప్పు పర్వాలేదు. ఏం లేదు అడియన్, కర్మయోగం అయిపోయినట్టే కదా. అది అవడం అంటూ ఉండదు, అది ఇంకా ఉంటూనే ఉంటుంది. కాకపోతే 5వ అధ్యాయం మాత్రం ఇంకొక 3 శ్లోకాల్లో ముగుస్తుంది. అదేమిటి స్వామి, కర్మయోగం ఇంకా ఎందుకు ముగియదంటారు? చెప్పవలసినవన్నీ చెప్పేశారు కదా. ఇప్పుడు జ్ఞానయోగం గురించి చెప్పుకున్నా, భక్తి యోగం గురించి చెప్పుకున్నా, ఇక ఏ ఇతర సాధనాల గురించి మనం చెప్పుకున్నా సరే, వాటి అన్నిట్లో అంతర్లీనంగా ఏముంటుంది? కర్మయోగం ఉంటుంది. అది ఉండక తప్పదు కదా మరి మనకి. అవునడి అని నిజమే. మనకు ఈ శరీరం ఉన్నంతకాలం నిత్య నైమిత్తిక కర్మలు తప్పవు కదా స్వామి. అవి కూడా మన ప్రవృత్తికి అనుకూలంగా ఉంటేనే కుదురుతుంది. కనుక మీరందుకనైనా అలా అంటున్నారు? ఇంచుమించు అంతే అనుకో. మన నిత్య నైమిత్తిక కర్మలు మనని మన లక్ష్యం వైపు ప్రయత్నం చేసి ఎన్నో రకాలుగా ప్రోత్సాహం చేస్తూ ఉంటే అది మనకి దానికి కర్మయోగమే గతి అవుతోంది కదా. ఆ విషయమే ఇప్పుడు 6 శ్లోకాలుగా మనకి వివరిస్తూ స్వామి వచ్చారు. కృష్ణ పరమాత్మ ఎలా ఉండాలో ఏమిటో వివరిస్తూ వచ్చారు. అవునడియాను, 6 అప్పుడప్పుడు చెప్పారు, కానీ ఈ 6ని ఒక్కసారి చెప్పాలనుకుంటే, గుర్తుపెట్టుకోవాలంటే ఎలా అంటారు? నిజమే. అందుకనే పరమాత్మ 26వ శ్లోకంలో ఓ సూక్ష్మంగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు. కామక్రోధ వియుక్ యతీనాం యతిశే ఇతి చేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విజితాత్మనాం. శ్లోకం ఇంకోసారి చదవలసిందే. కామక్రోధ నియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విజితాత్మనాం కామక్రోధ నియుక్తానాం యతచేతసాం విజిత ఆత్మనాం యతీనాం బ్రహ్మ నిర్వాణం అవితః వర్తతే. అంటే కామక్రోధాలను జయించి, మనసును జయించి, దానిని ఆత్మయందే నియమించి, సమదర్శనత్వానికి ప్రయత్నం చేసేవాడికి ఆత్మానుభవం చాలా సులభంగా తొందరగా అవుతుంది. ఆలస్యం అనేదే అవదు. అడిగిందంతా ఇంతకుముందు చెప్పిన విషయమే కదా. అవునయ్యా, ఇంతకుముందు చెప్పినదే చెప్తున్నాను నేను. ఇప్పుడు నువ్వేగా అన్నావు క్లుప్తంగా చెప్పమని, మళ్ళీ అడిగావు కదా నన్ను. 23వ శ్లోకానికి సంగ్రహ పదం కామక్రోధ వియుక్తానాం, 20, 21 శ్లోకాలు సంగ్రహ పదం యతీనాం, 24వ శ్లోకానికి సంగ్రహంగా చెప్తే యతచేతసాం, మళ్ళీ 22వ శ్లోక సంగ్రహం పదం విజితాత్మనాం. ఈ 4 లక్షణాలు సమకూడిన తర్వాత సమదర్శిత్వానికి లోటేముంటుంది. అడిగాను అడిగాను నిజమే, మరి దీనిలో అభితహ అని అన్నారు అంటే ఏమిటి అడిగాను. మామూలుగా అయితే అంతటా అని అర్థం అభితహ అంటే, ఇక్కడ మనం సందర్భాన్ని అనుసరించి ఆలస్యం లేకుండా అని అర్థం చేసుకోవాలి. అవిళంబం అంటారు. అడిగాను కొంచెం ప్రాక్టికల్ సూచనలుంటే బాగుంటుందండి. అలాగే దాన్ని కూడా స్వామి మన యందు అనుగ్రహంతో అర్జునుడికి చెప్పేస్తున్నాడు చూడు. 27, 28 శ్లోకాల్లో ఈ 2 శ్లోకాలు కలిపే అన్వయం చేసుకుంటూ ఉండాలి. కనుక రెండింటిని ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా విను. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధః యస్ సదా ముక్త ఏవ సః. స్వామి చాలా పెద్ద శ్లోకాల్లాగా అనిపిస్తున్నాయి ఇవి, కొంచెం అన్వయం చెప్పరా? చెప్తా. యహ బాహ్యాన్ స్పర్శాన్ బహి కృత్వా చక్షుభ్రువోః అంతరే ఏవ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ప్రాణాపానౌ సమౌ కృత్వా యత ఇంద్రియ మనోబుద్ధిః విగతేచ్ఛ భయక్రోధః మోక్షపరాయణః సః మునిః సదా ముక్త ఏవ. అడిగాను సదా ముక్త ఏవ అంటున్నారేమిటి స్వామి? ఎల్లప్పుడూ ముక్తుడు అంటే జీవించి ఉన్నప్పుడని కూడానా? అలాంటి స్థితి ఉండదని గతంలో తమరు చెప్పారు కదా స్వామి. ఇప్పుడు ముక్తుడు లక్షణాల్లో జనన మరణ చక్రం నుండి విడివడి ఇలా ఉండడమే కాకుండా ప్రకృతికి అతీతమైన తన స్వరూపాన్ని తాను సాక్షాత్కరించుకోవడం అనేది కూడా ఉంది. ప్రకృతి మండల ప్రభావం చేత ఆ సాక్షాత్కారం మనకి ఎక్కువసేపు నిలవదు. కానీ ఎంతసేపు అయితే ప్రకృతిని తృణీకరించి ఆ ధ్యాసే లేకుండా ఉంటాడో అంతసేపు కూడా వాడు ముక్తుడితో సమానమే. ఆ విషయాన్నే చెప్తున్నారు ఇక్కడ. అడిగాను ముక్తుడు అంటే ముక్తప్రాయుడు అని అన్నారు మీరు. ఈ లోకంలో గనక ఉన్నట్లయితే ఎవరు ముక్తులు కారు, ముక్తప్రాయులు అన్నారు. అలాగనే అర్థం చేసుకోమంటారా? అంతే, మరి దానిలో మార్పేం లేదు. ఇప్పుడు జనన మరణ చక్రంలో ఇంకొక మరణం రాగానే మరీ జననం లేకుండా ముక్తుడైపోతాడు కదా. ముక్త దశలో అనుభవించగలిగిన ఆత్మానందాన్ని సాధన దశలోనే అనుభవిస్తున్నాడు కూడా. అందుకే సదా అనే పదం వాడారు. శరీరం పడిపోయే వరకు ముక్తప్రాయుడే అనాలి. అడిగాను ఒక ప్రాక్టికల్ శ్లోకం తాత్పర్యం చెప్పండి దీనికి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు మనం బహిష్కరించాలి. అంటే ఏదైనా విషయాన్ని వినాలని, స్పృశించాలని, చూడాలని, రుచి గ్రహించాలని, వాసన తెలుసుకోవాలని ఆత్రపడకూడదు సుమా. అడిగాను అడిగాను మరి కోరుకోకూడదు కానీ వాటంతటా అవి వస్తే ఏం చేయమంటారు స్వామి? వస్తే లక్ష్య పెట్టకూడదు. ఇప్పుడు మనం సినిమా చూస్తున్నప్పుడు దోమలు వచ్చి కుట్టాయి అనుకో, పట్టించుకుంటామా? పట్టించుకోం. అలాగా ఆత్మదర్శన ప్రయత్నశీలుడు ఆటోమేటిక్గా శబ్దాది విషయాలని నిర్లక్ష్యం చెయ్యాలి. దాని జోలికి వెళ్ళకూడదు. ఉన్నా లేకపోయినా ఒకటి అన్నట్టుగా ఉండాలి. అడిగాను, అలాగే అడిగాను. మరి తర్వాత ఏం చేయాలంటారు స్వామి? చూపుని కనుబొమ్మల మధ్యలో ఉంచుకోవాలి. అంటే మరి కళ్ళు మూసుకొని కదా స్వామి ధ్యానం చేయడం అంటే? కళ్ళు మూసుకొని అనే ఒక ప్రక్రియ అనేది ఒకటి ఉన్నా, దానివలన ఏకాగ్రత కలగడానికి ముందుగానే మైమరుపు వచ్చే ప్రమాదం ఉంటుంది. మైమరుపు అంటే తెలుసు కదా, అలా మత్తు వచ్చేస్తుంది, నిద్రపోతాం. ఆ నిద్ర కారణంగా చాలామందికి కళ్ళు మూసుకోగానే మానసిక దృశ్యాలు పరిగెడుతూ ఉంటాయి. అందుచేత కళ్ళు తెరుచుకునే ఉండాలి. అయితే అవసరం లేని దృశ్యాలు కనిపించి అల్లరి పడకుండా చూపుని కనుబొమ్మల మధ్య ఉంచడానికి ప్రయత్నం చెయ్యాలి. అంటే స్వామి ముక్కు చివర దృష్టి ఉంచాలి అంటారు, అంతేనా? అదేనా? అదే అడిగాను. మరి ముక్కు చివర అంటే ఇక్కడ సందేహం అడిగాను. కింద చివర అంటారా, మీద చివర అంటారా? నయ్యం భలే అడిగో. ఎదుటివాడి ముక్కు చివరా, నా ముక్కు చివరా అని కూడా అడగలేదు. సంతోషం. అడిగాను అలా కాదు, నిజం చెప్పండి అడిగాను. కొంచెం ముక్కుకి రెండు చివర్లు ఉంటాయి కదా, కనుపాపల రెండింటినీ ముక్కు దగ్గరకు తెచ్చేసినట్లుగా యోగుల ఫోటోల్లో చూస్తూ ఉంటాం స్వామి. అరమోట్పు కళ్ళతో దిగువకి చూస్తున్నట్టుగా కూడా కొన్ని చూస్తుంటాం స్వామి. వీటిలో ఏది కరెక్ట్ అంటారు? ఇదిగో నీకు ఎలా కుదిరితే అలా చేద్దు. మానసిక వ్యాపారాలన్నీ ఉడిగిపోయేంత వరకు సహకరించాలి నీ ప్రయత్నం. కానీ అసంభవంగా ఉండేదానికోసం సర్వశక్తులు దారబోయాల్సిన అవసరం రాకూడదు అడిగాను. మరి అటువంటిప్పుడు స్పష్టంగానే చెప్పవచ్చు కదా అడిగాను, ఈ పరోక్ష సూచనలు ఎందుకు? సరే అడిగాను, తర్వాత విషయం చెప్పరండి. ఇక్కడికి బాహ్యేంద్రియాల అవయవాల నియమనం అయిపోయింది, ఉచ్ఛ్వాస నిశ్వాసలని సమానం చెయ్యాలి అన్నారు. ఎందుకడిగాను? ఎటువంటి అలజడి, ఉద్వేగము లేకుండా కూర్చోవాలనే సూచన కోసం ప్రాణవాయువు సంచారం సమగతిలో ఉందో లేదో చూసుకోమంటున్నారు. అన్నమయ ప్రాణమయ కోశాల కదలికలని నిలుపుదల చేస్తేనే మనోమయ కోశం లొంగుతుంది కదా, అందుకని అన్నారు. అలా ఉండి ఏమాలోచించాలి స్వామి? ఆత్మ గురించే ఆలోచించాలి, ఇంకో విషయం రాకూడదు అసలు. అప్పటికైనా మనకి ఇచ్ఛ, భయం, క్రోధం ఇలాంటివి ఉండవు. మోక్షమే ప్రయోజనంగా ఉంటుంది. అలాంటి వాడు ముక్తప్రాయుడవుతాడు. భలేవారండి మీరు. స్వామి ఇంత కష్టమా కర్మయోగం చేసి ఆత్మదర్శనం చేసుకోవడం? ఇదంతా జరిగే పనేనా? సుఖంగా హాయిగా కర్మయోగం చేసుకునే మార్గాలే లేవంటారా స్వామి? ఎందుకు లేవు? ఉంది. నీలాగే కంగారుపడ్డ అర్జునుడికి 29వ అయినది గో ఈ ఆఖరి శ్లోకం అదే విషయాన్ని ఉపదేశం చేసి ముగిస్తారు కృష్ణ పరమాత్మ. అడిగాను, ఇంత కష్టపడ్డం కంటే ముందే కృష్ణ పరమాత్మ చెప్పేయచ్చు కదా సూక్ష్మంగా, ఇంత పెద్ద యోగం చెప్పాలా ఇక్కడ? నిజమే నాయన, అలా వెంటనే చెప్పేశాడనుకో విలువ ఉండదు కదా. కాక కొంతమందికి ఇలా ఇష్టపడేవారు ఉంటారు, వారికి ఇలాగనే చెప్పాలి కాబట్టి స్వామి ఇలా చెప్తూ ఉన్నారు. సరే చెప్పండి స్వామి. ముందుగా శ్లోకం చదువుతున్నాను. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. అర్జున, నువ్వు చేస్తున్న సమస్త యజ్ఞ తపస్సులకి భోక్తని, ఆరాధ్యుడిని నేనే అని, లోకేశ్వరులందరికీ జీవేశ్వరుడు నేనేనని, లోకేశ్వరులందరికీ ఈశ్వరుడను నేనే, సమస్త భూతములకు హితమును చేసేవాడిని నేనే అనే విషయాన్ని నువ్వు తెలుసుకోగలిగితే నీ కర్మయోగమంతా నా ఆరాధన రూపమే అని తెలుసుకొని సుఖంగా కర్మయోగాన్ని చేసుకోవచ్చును అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అది ఏం శ్లోకంలో శాంతి మృచ్ఛతి అని ఉంది కదా, శాంతిని పొందుతావు అని, మోక్షాన్ని అని చెప్పలేదు ఎందుకని? కర్మయోగం చివరికి వచ్చేది మోక్షమే కనుక అలా అనుకున్నా అనుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రకరణం కర్మయోగము, దానిలో ప్రవర్తించడము, మెళుకవలు చెప్పడం కనుక ఇదే అర్థం వచ్చేస్తుంది. అడిగే నిజమే, ఈ అధ్యాయం ప్రారంభమైన ప్రయోజనమే అది కదా, జ్ఞానయోగ దుష్కరత్వం, కర్మయోగ సౌకర్యం చెప్తూ వస్తున్నారు. కనుక కర్మయోగాన్ని మరింత సులభంగా ఎలా చేసుకోవచ్చో చెప్పారు. అంతేనా అడియన్? సంతోషం నాయన, బాగా అర్థం చేసుకున్నావు. చేస్తున్న కర్మలన్నీ ఎవరికోసమో, ఏమిటో అనే బెంగ అక్కర్లేకుండా అవన్నీ కూడా పరమాత్మ కోసమే, అంటే నా కోసమే అని పరమాత్మ అంటున్నాడు. భోక్తారం యజ్ఞ తపసాం అని కృష్ణ పరమాత్మ. ఈ కర్మల వలన నాకేమైనా ఇవ్వగలడో లేదో అనే బెంగ అక్కర్లేకుండా సర్వలోక మహేశ్వరం అంటూ తానే దేన్నైనా ఇవ్వగలను అని సూచించేస్తున్నాడు పరమాత్మ. లుబ్ధుడేమో ఒకవేళ ఇచ్చేవాడు కాదేమో, అయినా తనకున్నది తానెందుకు మనకివ్వాలి అనే సందేహం అవసరం లేకుండా సుహృదం సర్వభూతానాం అంటూ ఇదే శ్లోకంలో తన ఔదార్యాన్ని కూడా చెప్పాడు. ఇక అలజడికి ఉద్వేగానికి పనే ఉంటుంది, శాంతిగా కర్మయోగం కొనసాగించుకోవచ్చు అంటూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు స్వామివారు. అడిగే, ఇంత పెద్ద అధ్యాయం సారం ఒక్క ముక్కలో చెప్పి ముగిస్తారా? చెప్పారుగా మన యామనాచార్య స్వామి, వారు చెప్పిన దాన్ని ఒకసారి అనుకుంటే సరి. కర్మయోగస్య సౌకర్యం సైఘ్యం కాశ్చన తద్విదాహ బ్రహ్మజ్ఞాన ప్రకారశ్చ పంచమాధ్యాయ ఉచ్యతే. అంటే కర్మయోగము జ్ఞానయోగము కన్నా సుకరము, శీఘ్రము అని చెప్పి దానిలో కొన్ని విధములు శుద్ధాత్మ దర్శన ప్రకారము తెలియజేశారు అనేది 5వ అధ్యాయం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇలాగా స్వామివారు మనకి 5వ అధ్యాయంలోని విశేషాలని చాలా చక్కగా అనుగ్రహించారు. వారి దివ్య తిరువడిగళ్ళకి అనేక దాసోహాలు సమర్పిస్తున్నాం. స్వామివారి అనుగ్రహంతో 5వ అధ్యాయం మనకు ముగిసింది. ఇక 6వ అధ్యాయం రేపు ప్రారంభమవుతుంది. వింటున్నటువంటి మీ అందరికీ శ్రీ శ్రీపతుల యొక్క త్రిపేకృపాకటాక్షం, ఆచార్య కటాక్షం లభించుగాక అని ఆశిస్తూ అడిగాను. రామానుజదాస కులశేఖరాలు వారు, హైదరాబాదు.